ప్రమాదంలో బహుగా గాయపడి తన జ్ఞాపక శక్తిని కోల్పోయిన ఒక వ్యక్తిని గూర్చిన కథను నేను విన్నాను. తన జీవితంలో జరిగిన ప్రతి విషయమును అతడు మర్చిపోయాడు. తన పేరు, తన స్నేహితులు మరియు తన కుటుంబంతో సహా గాయాలు నయమవడానికి కొన్ని నెలలు పట్టింది. అయితే ఆ సమయంలో ఒక నర్సు అతనికి ఎంతో నమ్మకముగా పరిచారము చేసింది. మొదటిగా ఆమె ఒక నర్సుగా మాత్రమే అతనికి తెలుసు. అయితే త్వరలోనే అతడు ఆమె పేరు, ఆమె షెడ్యూల్ మరియు ఆమె యొక్క వ్యక్తిత్వమును గురించి తెలుసుకున్నాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకునేంతగా అతడు బాగుపడిపోయాడు మరియు వారిరువురు ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సమయము గడుపుచున్నారు. ఒక దినమున వారు యథావిధిగా మాట్లాడుకునిచుండగా అతడు తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందుకున్నాడు. వారికి ఎంతో ఆనందమును కలిగించు విధముగా, "నీవు నాకు గుర్తున్నావు, నీవు నా భార్యవు" అని అతడు బిగ్గరగా అరిచాడు. వాస్తవంగా చెప్పాలంటే అవును, ఆమె అతని భార్యయే. కొన్ని విధాలుగా ఈ కథ పరిశుద్ధాత్మునికి మరియు దేవుని ప్రజలకు మధ్య సంబంధమును పోలినదిగా ఉంది. దేవుని పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ తన ప్రజలను ప్రేమించాడు మరియు నమ్మకముగా వారి మీద శ్రద్ధ చూపించాడు. అయితే పాత నిబంధన గ్రంథములో ఆయన ఎవరో కూడా వారికి తెలియదు. క్రొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ప్రత్యేకమైన పురుషమూర్తిగా మరియు మన జీవితములలో పాల్గొనుచున్న దైవత్వములోని వ్యక్తిత్వముగా బయలుపరచబడినాడు అని యేసు చెప్పే వరకు తెలియదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు దీనికి మనము త్రిత్వములో అను పేరు పెట్టాము. ఈ పాఠములో దైవత్వములో పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైన మరియు సమానమైన సభ్యుడుగా ఉన్నాడు అను విషయం మీద దృష్టి పెడదాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో పరిశుద్ధాత్ముని గూర్చిన సిద్ధాంతమును న్యూమటాలజీ అని పిలుస్తారు. న్యూమటాలజీ అను పదము రెండు గ్రీకు పదముల నుండి వస్తుంది. న్యూమా అనగా ఆత్మ మరియు లోగోస్ అనగా అధ్యయనము. కాబట్టి విస్తృత కోణములో న్యూమటాలజీ అనున్నది ఆత్మను గూర్చిన అధ్యయనము లేదా ఆత్మ విషయములను గూర్చిన అధ్యయనమును సూచిస్తుంది. అయితే క్రైస్తవ వేదాంత శాస్త్రములో న్యూమటాలజీకి చాలా సంకుచితమైన అర్థము ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది త్రిత్వములో మూడవ పరుషుమూర్తి అయిన పరిశుద్ధాత్ముని గూర్చిన అధ్యయనము. చారిత్రకముగా పరిశుద్ధాత్మును గూర్చిన సిద్ధాంతము ప్రత్యేకమైనదిగాను త్రిత్వములో సృష్టించబడని పురుషమూర్తిగాను అభివృద్ధి చేయబడడానికి సహస్రాబ్ది కాలం పట్టింది. దీనికి కారణమేమిటంటే దేవుడు తనను గూర్చిన ఈ ఉనికిని కాలక్రమేణా ప్రత్యక్షపరచడానికి ఎంచుకున్నాడు మరియు దేవుడు తనను గూర్చి తాను మరింతగా ప్రత్యక్షపరచుకునుచుండగా ఆయన యొక్క త్రిత్వపు స్వభావమును గూర్చిన మన అవగాహన మరింత పరిపూర్ణంగా అభివృద్ధి చెందింది. సాంప్రదాయకంగా క్రమబద్ధ వేదాంతవేత్తలు త్రిత్వమును ఈ విధముగా నిర్వచించారు. దేవుడు ముగ్గురు పురుషమూర్తులుగా ఉన్నాడు, కాని సారములో ఒక్కడే. పురుషమూర్తి అనే పదముకు మేము ఒక ప్రత్యేకమైన స్వయం చైతన్యము గల వ్యక్తిగతమైన మూర్తిమత్వము అనే అర్థము ఇస్తాము. సారము అనే పదమును మేము దేవుని ప్రాథమిక స్వభావముగా లేక ఆయన కలిగి ఉన్న అభౌతిక పదార్థముగా సూచిస్తాము. త్రిత్వము అను సిద్ధాంతము పాత నిబంధనలో సూచించబడింది. అయితే తండ్రి యొక్క పురుషమూర్తిమత్వం మాత్రమే స్పష్టముగా వ్యక్తీకరించబడింది. క్రొత్త నిబంధనలో త్రిత్వములోని ముగ్గురు పురుషమూర్తులు పరిపూర్ణముగా ప్రత్యక్షపరచబడ్డారు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు. ఒకరితోనొకరు వారు కలిగి ఉన్న సంబంధం యొక్క స్వభావము కూడా ప్రత్యక్షపరచబడినది. చివరిగా ఆదిమ సంఘములో ఆ వివరణలన్నీ వేదాంత సిద్ధాంతములుగా రూపొందించబడ్డాయి. అప్పటి నుండి క్రైస్తవులు వాటిని స్వీకరించారు. త్రిత్వములో పరిశుద్ధాత్ముని గూర్చిన ఈ పాఠములో న్యూమటాలజీ యొక్క చారిత్రక అభివృద్ధిని మూడు మెట్లలో మనము వివరిద్దాము. మొదటిగా పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎలా ఆగుపడుచున్నాడో చూద్దాము. రెండవదిగా ఆయనను గూర్చి క్రొత్త నిబంధన ఏమి చెబుతుందో చూద్దాము. మూడవదిగా సంఘ చరిత్రలో పరిశుద్ధాత్ముని యొక్క అధికారిక సిద్ధాంతమును పరిశీలిద్దాము. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ప్రత్యక్షపరచబడ్డాడో మొదట చూద్దాము. ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ త్రిత్వములో ఉనికిలో ఉన్నాడు అని మనకు తెలుసు మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని మధ్య ఉన్న వ్యక్తిగత భిన్నత్వాలు కూడా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాయి. ముగ్గురు పురుషమూర్తులు కూడా ఎల్లప్పుడూ సృష్టించబడని మరియు పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నారు. అయితే పాత నిబంధన కాలములో దేవుడు ముగ్గురు పురుషమూర్తులలో ఉనికిలో ఉన్నాడు అని దేవుని ప్రజలు అర్థము చేసుకోలేదు. వారు ఆయనను అద్వితీయ సత్యదేవునిగా తెలుసుకుని ఆరాధించారు. వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన పురుషమూర్తి అని తెలుపు సూచనలను పాత నిబంధన అంతటా మనము చూస్తాము. అయితే ఈ సూచనలను క్రొత్త నిబంధన యొక్క స్పష్టతతోనే మనము చూడగలుగుతాము. సుమారుగా 1851 నుండి 1921 మధ్య నివసించిన 20వ శతాబ్దపు వేదాంతవేత్త అయిన బీబీ వార్ఫీల్డ్ పాత నిబంధన గ్రంథమును ఆడంబరముగా అలంకరించబడిన సరిగా వెలుతురు లేని ఒక గదితో పోల్చాడు. మనము గదిలో మరింత వెలుగును కలిగించినప్పుడు కూడా అది గదిలో ఉన్న విషయములను మార్చదు అని అతడు చెప్పాడు. ఇది అప్పటికే ఉన్న విషయములను చూడడానికి మనకు సహాయపడుతుంది. 1915 రచించబడిన ది బిబ్లికల్ డాక్ట్రిన్ ఆఫ్ ది ట్రినిటీలో వార్ఫీల్డ్ ఈ ఆలోచనను త్రిత్వముకు అనువర్తించాడు. త్రిత్వమును గూర్చిన మర్మము పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్షపరచబడలేదు. అయితే త్రిత్వం యొక్క మర్మము పాత నిబంధన ప్రత్యక్షతకు లోబడి ఉంది మరియు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఆ విధముగా దేవుని పాత నిబంధన ప్రత్యక్షత దానిని అనుసరించే పరిపూర్ణ ప్రత్యక్షత ద్వారా సరిదిద్దబడదు, అయితే పరిపూర్ణపరచబడుతుంది, విస్తరించబడుతుంది మరియు విస్తృతపరచబడుతుంది. పాత నిబంధన గ్రంథములో దేవుడు తనను తాను ముగ్గురు పురుషమూర్తులుగా వెల్లడించలేదు. కనీసం ఆయన ప్రజలు స్పష్టముగా గుర్తించగలిగే విధంగా వెల్లడించలేదు. అయినప్పటికీ దేవుడు త్రిత్వములో ఉనికిలో ఉన్నాడు గనుక వాస్తవానికి పాత నిబంధన ఆయనను ప్రత్యక్షపరుస్తుంది గనుక పాత నిబంధనలో త్రిత్వమును గూర్చిన సూచనలు ఉన్నాయి. మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి పొందుకుని అంతర్దృష్టితో పాత నిబంధనను చదివినప్పుడు ఈ సూచనలను మరింత స్పష్టముగా మనము చూస్తాము. కాబట్టి పాత నిబంధన గ్రంథము రక్షకుడు మెస్సీయ యొక్క రాక కొరకు దేవుని యొక్క సిద్ధపాటు పనిని గూర్చిన కథను చెబుతుంది. దేవుని పనిని దేవుని ఆత్మ ద్వారా, ఉదాహరణకు 2వ కీర్తనలో దేవుని కుమారుని ద్వారా వివరిస్తూ ఇలా చేస్తుంది. కాబట్టి పాత నిబంధన అంతటా దేవుని పేరు మాత్రమే కాకుండా ఆయన పేరుతో అనుబంధముగా ఉన్న దేవుని పనిని గూర్చిన పరిచయమును మనం చూస్తాము. అయితే దేవుడు పనిచేసినప్పుడు ఆయన వాక్యభాగములో బహుళ రూపములలో పనిచేస్తాడు. కాబట్టి ఆయన కుమారుని ద్వారా లేదా 33వ కీర్తనలో ఆయన వాక్యము ద్వారా లేదా ఆయన ఆత్మ ద్వారా ఈ పని ఎలా జరుగుతుందో తెలుపుటకు 1 కంటే ఎక్కువ గుర్తింపులను కలిగి దేవునిని ముగ్గురు పురుషమూర్తులుగా చెప్పు భాష దైవత్వములో బహుళ పురుషమూర్తులు ఉన్నారు అను ఆలోచనను పరిచయం చేస్తుంది, కానీ స్పష్టముగా తెలియజేయదు. పాత నిబంధన విడిచిపెట్టిన చోట క్రొత్త నిబంధన ఆరంభిస్తుంది. దేవుని కుమారునిగా యేసుక్రీస్తులో దేవుని యొక్క పని మీద ఇది దృష్టి పెడుతుంది. మరియు యేసు బాప్తిస్మం సమయములో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ముగ్గురు పురుషమూర్తులు కలిసి అగుపడతారు. కాబట్టి ఇవి ఒకే మనిషికి లేదా ఒకే వ్యక్తికి ఆపాదించబడిన పేర్లను మాత్రమే కలిగి ఉన్న మోడలిజం అనే సిద్ధాంతము కాదు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అనువారు ముగ్గురు విభిన్న పురుషమూర్తులుగా ఉన్నారు. మరియు క్రొత్త నిబంధన పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన పదములను మరియు దేవుని పని అంతటినీ తీసుకుని దానిని సఫలము చేస్తుంది మరియు నెరవేర్చుతుంది. కాబట్టి ఆలోచనలను పరిచయము చేయుట ద్వారా వారు కలిసి పనిచేస్తారు. మరియు దేవుని పని మరియు దేవుని పేరు అదే విధముగా కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు. తరువాత క్రొత్త నిబంధన వాటిని పరిపూర్ణతలో ఒక చోటికి తెచ్చి త్రిత్వము అను సిద్ధాంతమును మనకు ఇస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గూర్చి పరిశీలించడానికి అనేక మార్గములు ఉన్నాయి. అయితే మన ఉద్దేశముల కొరకు దేవుని ఆత్మను గూర్చిన పాత నిబంధన సూచనల మీద మరియు ఆ సూచనలు ఆత్మ యొక్క దైవత్వమును లేదా దేవత్వమును మరియు ఆయన వ్యక్తిత్వమును ఎలా సూచిస్తాయి అను విషయముల మీద మనము దృష్టి పెడదాము. దేవుని ఆత్మను గూర్చిన కొన్ని పాత నిబంధన సూచనలను మొదటిగా చూద్దాము. దేవుని ఆత్మను సూచించుటకు పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ అను పేర్లతో పాటు పాత నిబంధన గ్రంథము అనేక పేర్లను ఉపయోగిస్తుంది. మరియు కొన్నిసార్లు దేవుడు నా ఆత్మ అని మాట్లాడతాడు. పాత నిబంధనలో మనము ఆత్మ అని అనువదించే హెబ్రీ పదము రువాహ్. సాధారణ పదములలో రువాహ్ అను పదము విభిన్న విషయములను సూచిస్తుంది. అది గాలి లేదా ఊపిరి అని అనువదించబడుతుంది. జంతువులలో అది వాటిని జీవింపజేసే జీవిత సూత్రముగా అనువదించబడుతుంది. మానవులలో మన రువాహ్ అనున్నది మన అమరత్వ ప్రాణముగా ఉంది. రువా అను పదము శరీరములు లేని ఆత్మలను కూడా సూచిస్తుంది. అయితే దేవుని కొరకు ఉపయోగించబడినప్పుడు ఇది సాధారణముగా దేవునికి పర్యాయ పదముగా ఉంటుంది లేదా సృష్టితో చురుకుగా పాలు పొందుటను మరియు ఆయన యొక్క వ్యక్తిగత ఉనికిని సూచిస్తుంది. దేవుని ఆత్మ, నా ఆత్మ మరియు ప్రభువు ఆత్మ అనే పేర్లలో రువా అను పదము దేవుని పేరుతో లేదా సర్వనామముతో జతపరచబడి దేవుని ఆత్మ ఒక విధంగా దేవునితో సంబంధము కలిగి ఉందని సూచిస్తుంది లేదా వాస్తవానికి దేవుడు అని సూచిస్తుంది. మరియు పరిశుద్ధాత్ముడు అను పాత నిబంధనలోని పేరు రువా అను పదమును హెబ్రీ పదమైన క్వాదేశ్తో జతపరచి పరిశుద్ధత అను అర్థమునిస్తుంది. దేవుని క్వాదేశ్ లేదా పరిశుద్ధత అనగా ఆయన ఇతరత్వం లేదా ప్రత్యేకత, తన సృష్టికి భిన్నముగా ఉండే ఆయన యొక్క గుణము అయ్యున్నది. ఆయన యొక్క సంపూర్ణ నైతిక స్వచ్ఛత, అదేవిధముగా ఆయన ప్రసన్నత యొక్క వైభవం వంటి విషయములను ఇది కలిగి ఉంటుంది. రెండవ రాజుల గ్రంథము 19:22, యెషయా గ్రంథము 30:11-17 మరియు హోషేయ గ్రంథం 11:9-12 వంటి వాక్య భాగములలో మనము చూస్తున్నట్లుగా పరిశుద్ధుడు వంటి ఇతర పేర్లలో కూడా ఇదే పదము ప్రతిబింబించబడింది. ఈ పాత నిబంధన పేర్లు సూటిగా త్రిత్వములోని 3వ పురుషమూర్తిని సూచిస్తున్నాయి అని క్రైస్తవులు ఆలోచించుటకు శోధించబడతారు. అయితే క్రొత్త నిబంధన వరకు కూడా దేవుడు తన ఉనికిని 3 పురుషమూర్తులలో కలిగినట్లుగా వివరించలేదు అని మనం గమనించాలి. కాబట్టి పాత నిబంధనలో ఈ పేర్లు దేవునిని సూచిస్తున్నాయి కానీ ఆయన పురుషమూర్తుల మధ్య తేడాను మాత్రం స్పష్టము చేయలేదు. అయినప్పటికీ ఈ పేర్లు క్రొత్త నిబంధనలో త్రిత్వమును గూర్చి తెలుసుకునుటలో దేవుని ప్రజలను సిద్ధపరచడానికి సహాయపడ్డాయి. మరియు క్రొత్త నిబంధన బోధన వెలుగులో వేదాంతవేత్తలు ఈ సూచనలను సాధారణముగా పరిశుద్ధాత్ముని స్వభావమునకు మరియు పనికి ఆపాదించారు. దేవుని యొక్క ఆత్మను సూచించు పాత నిబంధన పేర్లను చూశాము గనుక ఆ పేర్లు ఆత్మ యొక్క దైవత్వమును లేదా దేవత్వమును ఎలా తెలియజేస్తాయో ఇప్పుడు చూద్దాము. పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వము లేదా దేవత్వమును గూర్చి మనము మాట్లాడినప్పుడు ఆత్మ వాస్తవముగా చెప్పాలంటే సృష్టించబడని దేవుడు, దేవుని దూతలలో ఒకడు కాదు అనే ఆలోచనను మన మనస్సులో కలిగి ఉంటాము. మనము చెప్పినట్లుగా దేవుని ఆత్మను సూచించు పాత నిబంధన వాక్యభాగములు కొన్నిసార్లు దేవునిని గుర్తిస్తాయి, మరికొన్నిసార్లు సృష్టితో ఆయన పాలు పంచుకున్నటను గూర్చి వివరిస్తాయి. అయితే రెండు సందర్భములలో అవి ఆయన యొక్క శాశ్వత సృష్టించబడని దైవత్వమును సూచిస్తాయి. ఆయన దైవత్వమును సూచించే దేవుని ఆత్మ యొక్క 4 పాత నిబంధన లక్షణములను మనము పరిశీలిద్దాము. ఆత్మను దేవునితో సమానము చేసే సూచనలతో ఆరంభిద్దాము. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన వాక్యభాగమును మొదటిగా చూద్దాము. దేవుడు ఇజ్రాయేలును రక్షించిన మరియు విమోచించిన మార్గములను గూర్చి వివరించిన తరువాత ఇజ్రాయేలు దేవునికి ప్రతిస్పందించిన విధానమును యెషయా విమర్శించాడు. యెషయా గ్రంథము 63:10 ఆయన ఏమి వ్రాశాడో వినండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. యెషయా పరిశుద్ధాత్ముడు అనే పేరును దేవునికి ఆపాదించాడు. బహుశా వారి పాపము ఎడల ఆయనకు క్రోధము పుట్టుటకు దేవుని పరిశుద్ధతయే కారణము అని ఉద్ఘాటించుటకు ఇలా చేశాడు. ఎఫెసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్ముని దుఃఖించవద్దు అని చెప్పిన పౌలు హెచ్చరికకు ఇది సమాంతరముగా ఉంది. ప్రతిస్పందనగా వారితో పోరాడుట వలన దేవుడు తన ప్రజలను శిక్షించాడు. 63:11-14 యెషయా ఎలా కొనసాగించాడో వినండి. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన ప్రజలను జ్ఞాపకము చేసుకునెను. సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చినవాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి, మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకునుటకు వారి ముందర నీళ్లను విభజించినవాడేడి, అగాధ జలములలో నడిపించినవాడేడి, వారు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశెను, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించినప్పుడు కలుగజేసిన అద్భుత కార్యములను యెషయా సూచించాడు. వీటిలో ఎర్రసముద్రమును పాయలు చేయుట, హాని లేకుండా ఇజ్రాయేలీయులను దాటింపజేయుట మరియు ఫరో సైన్యమును నేటముంచుట కూడా ఉన్నవి. ఈ అద్భుత కార్యములు నిర్గమకాండము 14:15 కూడా నమోదు చేయబడ్డాయి. నిర్గమకాండము 15:3-6 మోషే ఇలా వ్రాశాడు. యెహోవా యుద్ధసూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోశెను. యెహోవా నీ దక్షిణాస్తము బలముంది, అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితకగొట్టును. ఇక్కడ యెహోవాయే ఈ అద్భుత కార్యములను చేశాడు అని స్పష్టము చేయబడింది. కాబట్టి యెషయా గ్రంథము 63:10 యెషయా వాటిని దేవుని పరిశుద్ధాత్మకు మరియు దేవుని ఆత్మకు ఆపాదించినప్పుడు తన వాస్తవిక శ్రోతలు వాటిని స్వయంగా దేవుని పేర్లుగా అర్థము చేసుకోవాలని అతడు ఆశించాడు. అంతేకాకుండా దేవుని దక్షిణాస్తము విజయము పొందింది అని మోషే మాట్లాడినప్పుడు అతడు దేవునిని మానవ యోధునితో పోల్చిన అలంకార రూపక భాషను ఉపయోగిస్తున్నాడు. మరియు అతని అభిప్రాయం ఏమిటంటే దేవుడు ప్రత్యక్షంగా యుద్ధములో గెలిచాడు. అదేవిధముగా తరువాత యెషయా దేవుని పరిశుద్ధాత్మను దేవుని దక్షిణాస్తముతో పోల్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షమున పోరాడుచున్న యోధునిగా అదృశ్యముగా ఉన్నాడు అని అర్థము. మరియు దేవుని ఆత్మ అనే పేరు విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. ఉదాహరణకు ఆదికాండము 1:2 సృష్టిలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. యోబగ్రంథం 33:4 దేవుని ఆత్మ మానవుని సృజించినదిగా ఉంది. 106వ కీర్తన 32-33 ఆయన మెరీబా జలముల యొద్ద ఇజ్రాయేలీయులు కోపమును పుట్టించిన దేవుడుగా యెహోవాగా ఉన్నాడు. ఇవి మరియు ఇతర అనేక చోట్ల సందర్భము దేవుని ఆత్మను స్వయంగా దేవునితో గుర్తిస్తుంది లేదా సమానముగా చేస్తుంది. పాత నిబంధన గ్రంథములో మనము చదివే పరిశుద్ధాత్మని యొక్క కార్యముల ద్వారా ఆయన దేవుడు అను నిశ్చయతతో మనం ఉంటాము. ఉదాహరణకు సృష్టిలో ఆయన భూమిక. ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సృజించబడినవాడు అని మోషే ఎన్నడూ వ్రాయలేదు. విరుద్ధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని అతడు చెప్పాడు. ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే ఆయన ఒక పక్షి దాని గూడును హత్తుకున్నట్లే సృష్టిని హత్తుకున్నాడు. ఆయన సృష్టికి జీవమును మరియు శక్తిని ఇస్తున్నాడు. ఇదే ఆలోచన 104వ కీర్తనలో కనిపిస్తుంది. అక్కడ నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అని చెప్పబడింది. సృజించే సామర్థ్యం పరిశుద్ధాత్మునికి ఉంది మరియు ఆయన దేవుడు అని ఇది రుజువు చేస్తుంది. మరియు ఇదే విషయం దేవుని ఆత్మకు కూడా వర్తిస్తుంది. మరియు దేవుడు అనే మరింత సాధారణ పేరు స్థానములో దేవుని నిబంధన పేరు అయిన యెహోవాను ఉపయోగిస్తుంది. ఇంతకుముందే మనము చూసినట్లుగా యెషయా గ్రంథము 63:14 దేవునిని సూచించుటతో పాటు మీకా గ్రంథం 2:7 మరియు అనేక ఇతర భాగములలో కూడా అది ఆయనను సూచిస్తుంది. మరియు నా ఆత్మ అనే సాధారణ పదసమూహము కూడా సూటిగా దేవుణ్ణి సూచిస్తుంది. ఆదికాండము 6:3 దేవుడు మానవాళితో పోరాడుతున్నట్లు వ్రాయబడింది. హగ్గయి గ్రంథం 2:5 దేవుడు తన ఆత్మ ద్వారా తన నిబంధన ప్రజలతో ఉంటానని తెలిపాడు. పాత నిబంధనలో దేవుని ఆత్మ యొక్క దైవత్వమును సూచించు 2వ వాస్తవం ఏమనగా ఆత్మ ప్రవచనమును మరియు దర్శనములను బలపరిచాడు. దేవుని ఆత్మ పాత నిబంధన ప్రవచనములను మరియు దర్శనములను ప్రేరేపించినప్పుడు దేవుడు మాత్రమే కలిగి ఉన్న జ్ఞానమును ఆయన ప్రత్యక్షపరిచాడు మరియు దేవుని పక్షమున మాట్లాడుటకు ఆయన ప్రవక్తలకు అధికారమును ఇచ్చాడు. కొన్ని సందర్భములలో దేవుని ఆత్మ మానవ ప్రవక్తల ఆత్మలను కొన్ని ప్రత్యేకమైన మార్గములలో నియంత్రించాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క ప్రవచన వరమును ఇది పోలి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అన్ని సందర్భములలో దేవుని ఆత్మ స్వయంగా దేవుడే అని తేల్చి చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఆత్మ యొక్క దైవాధికారము మరియు శక్తి 1 సమూయేలు గ్రంథము 19:20-24 ఈ విధముగా వెల్లడిపరచబడింది. అక్కడ సౌలు మరియు అతని మనుష్యులు తాత్కాలికముగా ప్రవచనావరమును పొందారు. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 24:20 కూడా ఇది మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రవక్త అయిన జకర్య దేవుని పక్షమున ఆయన వాక్యమును ప్రకటించుటకు బలపరచబడ్డాడు. మరియు ఎహేజ్కేలు గ్రంథము 11:24 ఇది స్పష్టము చేయబడింది. అక్కడ దేవుని ఆత్మ ఎహేజ్కేలుకు ఒక ప్రవచనాత్మక దర్శనమిచ్చెను. అయితే దేవుని ఆత్మ యొక్క అత్యంత నాటకీయమైన చర్యలలో ఒకటి సంఖ్యాకాండములోని దుష్ట ప్రవక్త అయిన బిలాముకు జరిగింది. సంఖ్యాకాండము 22-24 బిలాము తమ శత్రువైన మోయాబురాజు బాలాకు పక్షమున ఇజ్రాయేలును శపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే యెహోవా అనుమతినిస్తే ఇజ్రాయేలును శపించగలను అని బిలాము చెప్పాడు. బాలాకు మరియు బిలాము యొక్క ఉద్దేశములకు విరుద్ధముగా ఇజ్రాయేలుకు బిలాము ప్రకటించగల ఏకైక ప్రవచనములు ఆశీర్వచనములు మాత్రమే. దేవుడు బిలామును నింపినందున దేవుడు ఆజ్ఞాపించని విషయములను ప్రవక్త చెప్పలేకపోయాడు. సంఖ్యాకాండం 24:2-4 బిలాము దేవుని ఆత్మను ఎదుర్కొనుటను గూర్చిన నివేదిక మనకు కనిపిస్తుంది. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను, బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినినవాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దేవుని ఆత్మ బిలాముకు దేవుని వాక్కులను మరియు సర్వశక్తుని యొద్ద నుండి దర్శనమును కలుగజేశెను. బిలాము ఇజ్రాయేలును శపించుటలో ఎందుకు విఫలమయ్యాడో ఇది వివరిస్తుంది. స్వయంగా దేవుడే బిలాముకు మాటలను అందజేసినందున ఆ మాటలనే పలుకుటకు అతడు బలవంతము చేయబడ్డాడు. దేవుని ఆత్మ వలెనే యెహోవా ఆత్మ కూడా ప్రవచనములకు మూలముగా ఉంది. ఈ పేరు కూడా సూటిగా దేవునికే వర్తిస్తుంది అని ఇది సూచిస్తుంది. సంఖ్యాకాండము 11:29 తన ప్రవచన వరముకు మరియు ఇతర ఇజ్రాయిలు ప్రవక్తల యొక్క వరములకు మూలము యెహోవా ఆత్మయే అని మోషే వెల్లడి చేశాడు. యెహెజ్కేలు గ్రంథము 11:5 యెహోవా ఆత్మ దేవుని మాటలను ప్రవక్త అయిన యెహెజ్కేలు నోట ఉంచెను, మరియు మరణానికి ముందు దావీదు చెప్పిన చివరి మాటలు యెహోవా ఆత్మను సూటిగా ఇజ్రాయేలు దేవునితో పోల్చుతాయి. 2 సమూయేలు గ్రంథము 23:2-3 దావీదు ఏమి చెప్పాడో వినండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలుయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలుయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. ఇక్కడ దావీదు మాటల యొక్క సమాంతరత యెహోవా యొక్క ఆత్మ మరియు ఇజ్రాయేలు దేవుడు ఒకటే అని సూచిస్తుంది. చివరిగా అంత్యదినములలో తన ప్రజలందరి మీద ప్రవచనము అను ఆత్మవరమును కుమ్మరించబోతున్నాను అని వివరించుటకు దేవుడు నా ఆత్మ అను పేరును ఆయన కొరకు ఉపయోగించుకున్నాడు. యోవేలు గ్రంథము 2:28-29 దేవుడు ఇలా చెప్పాడు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అపొస్తలుల కార్యములు 2:1-29 పెంతెకోస్తను దినమందు దేవుడు పరిశుద్ధాత్మను సంఘము మీద కుమ్మరించినప్పుడు ఈ ప్రవచనము నెరవేర్చబడింది అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. మరో మాటలలో దేవుని ఆత్మను గూర్చిన పాత నిబంధన యోవేలు సూచన తుదకు పరిశుద్ధాత్మ పురుషమూర్తిని సూచిస్తుంది. మరలా యోవేలు యొక్క ప్రవచనము త్రిత్వములోని 3వ పురుషమూర్తి ఉనికిని స్పష్టముగా ప్రకటించింది అని దీని అర్థము కాదు. అయితే యోవేలు ప్రవచనములోని ఆత్మ స్వయంగా దేవుడే తప్ప ఎవరూ కాదు అని దీని అర్థమై ఉంది. దేవుని ఆత్మ యొక్క దైవత్వమును లేదా దేవత్వమును సూచించు పాత నిబంధనలోని 3వ లక్షణము ఏమిటంటే మానవులను ఎంపిక చేయుటకు ఆయన ప్రత్యేక నైపుణ్యమును మరియు జ్ఞానమును ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుని ఆత్మ మానవాతీత పరిచర్య పనులను జరిగించున్నట్లు కొందరు మానవులకు బహుమతిగా ఇవ్వబడింది. ఉదాహరణకు నిర్గమకాండము 31:3 మరియు 35:31 దేవుడు హస్తకళాకారులైన బెసలేలు మరియు అహోలియాబును నింపాడు గనుక వారు ప్రత్యక్ష గుడారమును మరియు దాని అలంకరణములను రూపొందించారు. ఇక్కడ ఆలోచన ఏమిటంటే వారి పని ఆయనను సంతోషపరుస్తుందని నిర్ధారించడానికి దేవుడు మెరుగైన సామర్థ్యములతో మరియు జ్ఞానముతో వారిని ఆశీర్వదించాడు. ఇది ప్రత్యేకముగా ముఖ్యమైనది, ఎందుకంటే నిర్గమకాండము 25:9-40 ప్రకారం హస్తకళాకారులు పరలోకపు దానిని ప్రతిబింబించు రీతిగా భూలోక ప్రత్యక్ష గుడారమును రూపొందించాలి. కాబట్టి ఈ పనిని అనగా లోహపు పని, చెక్క పని, రాతికోత, బుట్ట పని, కళ మరియు ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి అవసరమైన ప్రతి చేతి పనుల వంటివి పూర్తి చేయుటకు తగినంత నైపుణ్యత మరియు జ్ఞానం వారికి ఉండాలి. ఈ విధమైన వరమునకు సమాంతరతగా ఉండే వరము క్రొత్త నిబంధనలో రోమాపత్రిక 12:1, 1 కొరింథీ పత్రిక 12:2 మరియు ఎఫెసీ పత్రిక 4:1 వంటి వాక్య భాగములలో పరిశుద్ధాత్ముడు సంఘముకు ఇచ్చిన ఆత్మీయ వరములలో కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వరములను ఇచ్చినట్లే పాత నిబంధనలో దేవుని దైవిక ఆత్మ కూడా వరములను ఇచ్చెను. దేవుని ఆత్మ యొక్క దైవత్వమును లేదా దేవత్వమును సూచించు పాత నిబంధనలోని 4వ లక్షణము దేవుని నిబంధన ప్రజలలో రాజులు మరియు నాయకులు ఆత్మ అభిషేకం మరియు సాధికారత పొందుటలో కనిపిస్తుంది. దేవుని ఆత్మ రాజులను అభిషేకించినప్పుడు సామంతకు లేదా సేవక రాజుకు అధికారమును ఇచ్చుటకు ఆయన ప్రభువుగా లేదా నిబంధన యొక్క గొప్ప చక్రవర్తిగా వ్యవహరించాడు. నిబంధన యొక్క నిర్మాణములో దేవుడే అన్నింటినీ పాలించాడు మరియు ఆయన రాజ్యములోని కొన్ని భాగాలను పాలించుటకు ఆయన పక్షమున తక్కువ స్థాయి గల సామంతరాజులను నియమించాడు. ఉదాహరణకు సౌలు మరియు దావీదు దేవుని సేవక రాజ్యమైన ఇజ్రాయేలు రాజ్యమునకు రాజులుగా ఉన్నారు. వారు దేవుని పక్షమున పాలించారు మరియు పూర్తిగా ఆయన అధికారములో ఉన్నారు. అందుచేతనే 1 దినవృత్తాంతముల గ్రంథము 29:23 యెరూషలేములోని దావీదు సింహాసనము యెహోవా సింహాసనముగా సూచించబడింది. కాబట్టి దేవుని ఆత్మ రాజులను అభిషేకించినప్పుడు అతడు దేవునికి చెందిన అధికారమును ఉపయోగిస్తున్నాడు మరియు ఆ ఆత్మ దేవుడే అని ఇది సూచిస్తుంది. ఈ విధమైన అభిషేకమును మరియు వరమును గూర్చిన పాత నిబంధన సూచనలు చాలా వరకు ఆత్మను యెహోవా అను ఆయన నిబంధన పేరును ఉపయోగించి యెహోవా ఆత్మ అని సూచిస్తాయి. ఎందుకంటే బహుశా ఈ పనుల యొక్క నిబంధనా స్వభావమును ఉద్ఘాటించుటకు ఇలా చెప్పబడింది. ఇది తమ ప్రభువుగా దేవునిని సూచిస్తుంది. దీనిని గూర్చిన ఒక ఉదాహరణ, ఈ అభిషేకము ఇజ్రాయేలు మొదటి రాజైన సౌలు నుండి తరువాత వచ్చిన దావీదుకు బదిలీ చేయబడుటలో కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 16:13-14 వచనాలలో మనము ఇలా చదువుతాము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు అతడు ఇజ్రాయేలు సింహాసనమును అప్పటికీ అధిరోహించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అదేవిధముగా అప్పటికీ రాజుగా పాలించుచున్నప్పటికీ కూడా సౌలు పరిశుద్ధాత్మను యొక్క అతీంద్రియ ఆశీర్వాదమును మరియు వరమును కోల్పోయాడు. తరువాత దావీదు బిత్షెబాతో పాపము చేసిన తరువాత అతనికి కూడా ఇదే జరిగింది అని దావీదు భయపడ్డాడు. కాబట్టి 51:11 దేవుని పరిశుద్ధాత్మను తనతో ఉంచమని అతడు వేడుకున్నాడు. సింహాసనమును ఉంచమని అడగలేదు. పాపము చేసినను సౌలు దానిని ఉంచుకున్నట్లే అతడు దానిని ఉంచుకోగలను అని అనుకున్నాడు. బదులుగా దేవుని రాజరిక సంకల్పమును నెరవేర్చడానికి బలమిచ్చే దేవుని యొక్క సాధికార ఉనికిని తనతో ఉంచమని దావీదు కోరాడు. యేసు బాప్తిస్మమును గూర్చిన కథనములో మరియు మెస్సీయగా లేదా క్రీస్తుగా ఆయన పనిని ఆరంభించుటకు అభిషేకించబడిన కథనములో ఆత్మ యొక్క ఈ పని మీద క్రొత్త నిబంధన కొంత ఉద్ఘాటన ఉంచుతుంది. ఈ కథనము మత్తయి సువార్త 3:14-17, మార్కుసువార్త 1:9-11 మరియు లూకాసువార్త 3:21-22 నమోదు చేయబడింది. ఈ కథనములన్నిటిలో యేసు బాప్తిస్మము ఆయనను పరిచర్య కొరకు సిద్ధపరిచింది. పరిశుద్ధాత్ముడు పావురం రూపములో ఆయన మీద దిగివచ్చెను. యేసు నందు ఆనందించుచున్నాను అను తండ్రి స్వరము పరలోకము నుండి వినబడెను. సందేహము లేకుండా యేసు బాప్తిస్మము సమయములో ఉన్న దేవుని ఆత్మ త్రిత్వములో 3వ పురుషమూర్తిగా ఉన్నాడు. మరియు పాత నిబంధనలో కూడా ఇదే పరిశుద్ధాత్మ ఇదే పనిని చేశాడు అని చూచుటలో ఇది మనకు సహాయపడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే దేవుని ఆత్మ దైవ సమూహములో ఒక ప్రత్యేకమైన పురుషమూర్తిగా ఉన్నాడు అనే అర్థమునిచ్చుటకు పాత నిబంధన యొక్క వాస్తవిక శ్రోతలు దీనిని అనువదించవలసిన అవసరత లేదు. ఏదేమైనా ఆత్మ ప్రజలను అభిషేకించినప్పుడు మరియు వరములను ఇచ్చినప్పుడు దేవుడే ప్రపంచముతో సంకర్షించుచున్నాడను అర్థమును వారు చూడగలిగారు. దీనిని మనము 1 సమూయేలు గ్రంథము 10:6 సౌలు యొక్క అభిషేకములో మరియు యెషయా గ్రంథము 11:2 రాజుగా పాలించినందుకు దావీదుకు ఇవ్వబడిన బహుమతిలో చూస్తాము. మరియు మీకా గ్రంథము 3:8 ప్రవక్తగా తన పని కొరకు మీకాకు ఇవ్వబడిన బహుమానములో కూడా ఇది కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథమంతటా దేవుని ఆత్మ న్యాయాధిపతులను నియమించెను మరియు బలపరచెను. 3:10 ఒత్నీయులు మీదకి, 6:34 గిద్యోను మీదకి, 11:29 యఫ్తా మీదకి మరియు 13:25, 14:6-19 మరియు 15:14 సంసోను మీదకి ఆయన దిగివచ్చాడు. పాత నిబంధన ప్రకారం ఆత్మ పరిపూర్ణముగా దేవుడై ఉన్నాడు. స్పష్టముగా పరిపూర్ణముగా పేరు పెట్టి చెప్పవలసిన అవసరత అనేది లేకుండా దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిలు ఆరంభములో ఆదికాండం 1:2 మనము చదివినప్పుడు ఎలోహీం యొక్క ఆత్మ జలముల మీద మరియు సృష్టి మీద అల్లాడెను. ఇది అస్పష్టముగా కనిపిస్తుంది. అయితే 104వ కీర్తనను మనము చదివినప్పుడు సృష్టిని సృజించినది ఆత్మయే అని కీర్తనకారుడు చెబుతున్నాడు. తరువాత మనం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం వంటి వాక్య భాగములను చూస్తాము. క్రొత్త నిబంధనను గూర్చిన దేవుని వాగ్దానములో ఇది ఒక వింతైన వాక్యభాగము. నేను నా ఆత్మను మీలో ఉంచుతాను, నా ఆజ్ఞలను అనుసరించి వాటిని పాటించున్నట్లు మిమ్మును నడిపిస్తాను అని దేవుడు తన ప్రజలకు చెప్పుచున్నాడు. ఇది ఏమి చెబుతుంది అంటే వారిలో ఉన్న ఆత్మ వారిని ఒక నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. అవిధేయత వైపు మొగ్గు చూపక విధేయత వైపుకు నడిపిస్తాడు. పాత నిబంధనలో ఆత్మ ఏమి చేస్తున్నాడో అని మనం ఆలోచించినప్పుడు ఆత్మ చేస్తున్న ప్రాథమిక పనులలో ఒకటి జీవము ఇవ్వడం. ఆయన జీవమునిచ్చే సూత్రముగా ఉన్నాడు. సృజనాత్మక జీవితాన్ని అనగా నూతన సృజనాత్మక జీవితాన్ని ఇచ్చేవాడు. పాత నిబంధనలో కూడా మనము దీనిని చూస్తాము. మరియు జీవమును ఎవరు ఇస్తారు అని మనము అడిగినప్పుడు జీవమునిచ్చే ఒకే ఒక్కడు దేవుడే అని మనకు తెలుసు. కాబట్టి ఆత్మ సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు అని పాత నిబంధన గ్రంథము సూచిస్తుంది. ఇప్పటి వరకు దేవుని ఆత్మను గూర్చిన సూచనలను మరియు ఆత్మ యొక్క దైవత్వము లేదా దేవత్వము మీద దృష్టి పెట్టుట ద్వారా పాత నిబంధన గ్రంథములో న్యూమటాలజీ అను సిద్ధాంతము ఎలా అభివృద్ధి చెందినదో మనము చూశాము. ఇప్పుడు ఈ సూచనలు ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వమును కూడా ఎలా సూచిస్తాయో క్లుప్తముగా చూద్దాము. దేవుడు పురుషమూర్తి అయి ఉన్నాడు అని పాత నిబంధన స్పష్టము చేస్తుంది. అయితే ఆయనలో ఎందరు పురుషమూర్తులు ఉన్నారో అది సూచించదు, లేదా ఆయన పురుషమూర్తులు ఒకరికొకరు వేరుగా ఉన్నారో లేదో కూడా సూచించదు. కాబట్టి పాత నిబంధన ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వమును వెల్లడిపరుస్తుంది అని మనము చెప్పినప్పుడు అది ఆయనను తండ్రి మరియు కుమారుని నుండి భిన్నముగా సూచిస్తుంది అని దీని అర్థము కాదు. అది ఆయనను పరిపూర్ణ దైవముగా సృజించబడని వానిగా ధృవీకరిస్తుంది. విరుద్ధంగా చెప్పాలంటే పాత నిబంధనలో దేవుని ఆత్మ పురుషవిహీనమైన శక్తి లేదా బలముగా ప్రస్తుతించబడిందని కొన్నిసార్లు వాదించేవారు. అయితే మనము ఇంతకు ముందే చూసినట్లుగా ఆత్మను గూర్చిన అనేక వాక్యభాగములు సూటిగా దేవునిని సూచించే సూచనలుగా ఉన్నాయి, మరియు దేవుడు ఖచ్చితముగా పురుషవిహీనమైన శక్తి అయితే కాదు. కాబట్టి దేవుని ఆత్మను దేవునితో సరిపోల్చే ప్రతి వాక్యభాగము ఆత్మ పురుషమూర్తి అయి ఉన్నాడు అని వెల్లడి చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకముగా ఆత్మకు ఉన్న లక్షణములను అనగా పురుషవిహీనమైన శక్తిని వివరించడానికి ఎన్నడూ కూడా ఉపయోగించబడని లక్షణములను సూచించే వాక్యభాగములు కూడా ఉన్నాయి. ఆత్మను గూర్చిన భాషను పాత నిబంధన ఉపయోగించినప్పుడు అది దేవుని ప్రసన్నత మరియు దేవుని శక్తిని గూర్చిన సందర్భములోనే ఉపయోగించబడుతుంది. సూచనలు పురుషమూర్తి అయిన దేవునితో సంబంధమును గూర్చినవి గనుక ఆ సూచనలకు సంబంధము లేకుండా చదివే అవకాశం ఉన్నప్పటికీ ఆ వాక్యభాగములను వ్యక్తిగతముగా మరియు ఇతర లేఖనములతో నిమిత్తము లేకుండా చదివే అవకాశం ఉన్నప్పటికీ అవి దేవుడు ఎవరు అను విషయమును సూచిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన యొక్క ప్రామాణిక గ్రంథము అంతటినీ మనము చూస్తే మరియు దేవుని సాధికారతకు అనుసంధానించబడిన ఆత్మ యొక్క పనిని మనము చూస్తాము. ఇది దేవుని ఆత్మ, ఇది పురుషమూర్తి అని సూచిస్తుంది. మనము క్రొత్త నిబంధనలోనికి వెళ్లేసరికి దైవత్వములోని మూడవ పురుషమూర్తి తండ్రి మరియు కుమారుడు వంటి పురుషమూర్తి అని స్పష్టమవుతుంది మరియు తేటపరచబడుతుంది. దేవుని ఆత్మ యొక్క మూర్తిమత్వమును గూర్చి పాత నిబంధన అనేక విధాలుగా చెబుతుంది. అయితే సమయమును దృష్టిలో ఉంచుకుని మనము కేవలము నాలుగింటిని మాత్రమే చూద్దాము. ఆత్మ యొక్క భావోద్వేగముల మీద పాత నిబంధన ఎలా దృష్టి పెడుతుందో చూస్తూ ఆరంభిద్దాము. పురుషవిహీనమైన శక్తులు భావోద్వేగములను కనుపరచలేవు అని మనకు తెలుసు. వ్యక్తులు మాత్రమే వీటిని కలిగి ఉండగలరు. మన జీవితములలో మనము దుఃఖమును, కోపమును, ఆనందమును మరియు అనేక ఇతర భావోద్వేగములను అనుభవిస్తాము. లేఖనము పరిశుద్ధాత్మను గురించి ఇదే విధముగా వివరిస్తుంది. ఉదాహరణకు ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేయుట వలన పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు అని యెషయా వ్రాశాడు. యెషయా గ్రంథము 63:10 యెషయా ఏమి వ్రాశాడో మరలా వినండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అదేవిధముగా మీకా గ్రంథము 2:7 వంటి వచనములు యెహోవా ఆత్మకు కోపము వస్తుంది అనే సాధ్యతను తెలియపరుస్తాయి. రెండవదిగా మానవాళితో సంబంధమును ఏర్పాటు చేసుకున్నట్లో చురుకుగా పాల్గొనుటను గూర్చి మాట్లాడే వాక్యభాగములలో ఆత్మ యొక్క మూర్తిమత్వమును మనము చూస్తాము. ఉదాహరణకు నోవహు దినములలోని జలప్రలయమును గూర్చిన కథలో యెహోవా ఆత్మ నరులతో వాదిస్తుంది లేదా పోరాటము చేస్తుంది అని ఆదికాండము 6:3 మాట్లాడుతుంది. ఈ వాదన స్వకీయమైనది, ఎందుకంటే ఇది మానవాళి యొక్క పాపమును అంచనా వేసి తెలివిగా స్పందిస్తుంది. దేవుని సహనము ముగిసిన తరువాతనే దేవుని ఆత్మ ప్రపంచమును జలప్రలయముతో నింపివేసింది అను సూచన కూడా ఉంది. పురుషవిహీనమైన శక్తులు మనతో వాదించవు, తెలివిగా స్పందించవు లేదా సహనము చూపించవు. ఆత్మ ఈ పనులను చేయాలంటే ఆయన పురుషమూర్తి అయి ఉండాలి. మూడవదిగా ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వము ఆయన అధికారముకు ప్రజలు స్పందించుట ద్వారా వెల్లడి చేయబడింది. ఒక ఉదాహరణగా మెరీబా జలముల యొద్ద ప్రజలు చేసిన తిరుగుబాటును గూర్చి నిర్గమకాండము 17:1-17 నివేదిస్తాయి. ఈ కథనములో త్రాగునీరు లేనందున ప్రజలు మోషేకు ఫిర్యాదు చేశారు మరియు వారు యెహోవాను శోధించారు. 106:33 వారు ఆత్మ మీద తిరుగుబాటు చేశారు అని చెప్పుచు ఈ సంఘటనను జ్ఞాపకము చేస్తుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు పురుషవిహీనమైన చట్టములకు మరియు సంస్థల మీద తిరుగుబాటు చేయవచ్చు. అయితే ప్రజలు దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేశారు అని 106 చెప్పినప్పుడు వారు ఆయన నియమములకు విరుద్ధముగా కాకుండా తమ మీద అధికారము కలిగి ఉన్న యెహోవా మీద తిరుగుబాటు చేశారని అర్థం. మరియు నాలుగవదిగా ఆత్మ తన స్వసంకల్పం ప్రకారం మాట్లాడు మరియు ఆయన పక్షమున ప్రవక్తలు ఏమి చేయాలో నిర్ణయములు తీసుకునుచున్న వాక్యభాగములలో కూడా ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వము సూచించబడుతుంది. ఉదాహరణకు 2 సమూయేలు గ్రంథము 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలికెను అని దావీదు చెప్పాడు. అనగా ఆత్మ చెప్పాలనుకున్న దానికి దావీదు నోరుగా ఉన్నాడు. అదేవిధముగా 11:5 యెహోవా ఆత్మ ప్రవక్త అయిన ఎహేజుకేలుతో మాట్లాడి తన ప్రజలకు ఏమి తెలియపరచాలో చెప్పెను. మరలా పురుషవిహీనమైన శక్తులకు సంభాషణ అనేది జరగదు. వారు వ్యక్తపరచాలనుకున్న ఆలోచనలను కూడా చెప్పరు. వ్యక్తులు మాత్రమే ఇలా చేస్తారు. మనము మునుపు చెప్పినట్లుగా ఇటువంటి వాక్యభాగములు పరిశుద్ధాత్మను దైవ సమూహములో ఒక ప్రత్యేకమైన పురుషమూర్తిగా వెల్లడి చేయవు. కాని దేవుని ఆత్మ దైవికమైన పురుషమూర్తి అని మరియు కేవలం శక్తి మాత్రమే కాదు అని వెల్లడి చేస్తాయి. పాత నిబంధనలో అనేక చోట్ల దేవుని ఆత్మ పరిపూర్ణమైన దేవుడు మరియు పరిపూర్ణమైన పురుషమూర్తి అయి ఉన్నాడు. అయితే ఈ వాక్యభాగములు దేవుని పురుషమూర్తులలో ప్రత్యేకముగా ఎవరినీ కూడా సూచించవు. ముగ్గురు పురుషమూర్తులలో దేవుని ఉనికి క్రొత్త నిబంధన వరకు కూడా వెల్లడి చేయబడలేదు. అయితే మనము చూడబోతున్నట్లుగా క్రొత్త నిబంధన ఎల్లప్పుడూ త్రిత్వములోని 3వ పురుషమూర్తిని పాత నిబంధనలోని దేవుని ఆత్మతో గుర్తిస్తుంది. కాబట్టి క్రైస్తవులముగా ఈ పాత నిబంధన సూచనలు పరిశుద్ధాత్మను త్రిత్వములో పరిపూర్ణ సభ్యునిగా చూపించే సూచనలై ఉన్నవి అని మనం చెప్పవచ్చు. త్రిత్వములోని పరిశుద్ధాత్మను పాత నిబంధన దృక్పథము నుండి మనము చూశాము గనుక ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని యొక్క తదుపరి ప్రత్యక్షతను మనము చూద్దాము. క్రొత్త నిబంధన సాధారణముగా పాత నిబంధనను ప్రతిబింబించు మార్గములలో పరిశుద్ధాత్మను గూర్చి సూచిస్తుంది. ఉదాహరణకు పాత నిబంధన రూవాను ఉపయోగించిన రీతిగానే క్రొత్త నిబంధన గ్రీకు పదమైన న్యూమాను ఉపయోగిస్తుంది. అనగా ఆత్మ అని అర్థం. ఈ రెండు పదములకు ఒకే అర్థము ఉంది. ఇవి గాలి, ఊపిరి, జంతువుల ప్రాణశక్తి, మానవుల ప్రాణము మరియు శరీరములేని ఆత్మలను సూచిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్ రూవా అను మాటను న్యూమాగా అనువదిస్తుంది. పాత నిబంధనలో వలనే క్రొత్త నిబంధనలో కూడా దేవుని ఆత్మకు అనేక పేర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు న్యూమా అను పేరును ఉపయోగిస్తాయి. ఆయన ఎక్కువగా పరిశుద్ధాత్మగా పిలువబడతాడు. అయితే దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ, ప్రభువు ఆత్మ, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ, జీవాత్మ, కృపా ఆత్మ మరియు ఇటువంటి ఇతర పేరులతో కూడా ఆయనను పిలుస్తారు. ఈ పేరులు పరిశుద్ధాత్మను పాత నిబంధనలోని దేవుని ఆత్మతో గుర్తిస్తాయి మరియు ఆయన లక్షణమును మరియు పనిని కూడా వివరిస్తాయి. ఆయనను తండ్రి మరియు కుమారునితో ఒకటిగా చూపిస్తాయి మరియు సత్యము, పరిశుద్ధత, జీవము మరియు కృపా వంటి గుణములు ఆయనకు ఉన్నాయి. ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వమునకు సంబంధించి పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక ప్రత్యేకమైన పురుషమూర్తి అని క్రొత్త నిబంధన మరింత స్పష్టముగాను సూటిగాను బోధిస్తుంది. అయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుని ప్రజలు ఆయన యొక్క వ్యక్తిత్వమును మరియు కార్యమును అర్థము చేసుకున్నట్లో ఎదగాలి. సువార్తలలోని యేసు యొక్క బోధలు, ఆయన యొక్క భూలోక పరిచర్య కాలములో యూదులు మరియు క్రైస్తవులు అర్థము చేసుకున్న విషయాలను క్లుప్తముగా చెబుతాయి. అపోస్తులులు తుదకు ఏమి అర్థము చేసుకున్నారు మరియు ఏమి బోధించారు అనే విషయాలను మిగిలిన క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. ఈ చరిత్ర వరుసలో క్రొత్త నిబంధనను గూర్చిన మన చర్చ 2 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా యేసు పరిశుద్ధాత్మను గూర్చి సూటిగా ఏమి బోధించాడో మనము చూద్దాము. రెండవదిగా అపోస్తులులు తమ పరిచర్యలలో ఏమి బోధించారో చూద్దాము. యేసుతో ఆరంభిద్దాము. ఆయన యొక్క భూలోక పరిచర్యలో పరిశుద్ధాత్ముడు దేవుడు మరియు పరిశుద్ధాత్ముడు పురుషమూర్తి అను పాత నిబంధన బోధనలను యేసు ధృవీకరించాడు. కాని ఆయన క్రొత్త విషయమును ప్రత్యక్షపరిచాడు. అదేదనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ఒకే దేవునిలో 3 పురుషమూర్తులుగా ఉన్నారు. యూదులు యేసు విషయములో కలవరపడడానికి ఇది ఒక కారణముగా ఉంది. తానే దేవుడను అని ఆయన చేసిన వాదనతో వారు మనస్తాపం చెందారు. యోహాను సువార్త 5:18 యోహాను చెప్పినట్లుగా ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. పరలోకములో ఉన్న తండ్రి అప్పటికే దేవుడుగా ఉన్నాడు గనుక యేసు దేవుడు కాలేడు అని యూదులు తప్పుగా అర్థము చేసుకున్నారు. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అని వారు సరిగానే అర్థము చేసుకున్నారు. అయితే దేవుడు కేవలము ఒక పురుషమూర్తిగానే ఉనికిలో ఉన్నాడు అని వారు దీనిని తప్పుగా అర్థము చేసుకున్నారు. బహుశా ఇందుకే యేసు పరిశుద్ధాత్మను పురుషమూర్తిగా గుర్తించినప్పుడు యూదులకు కోపము రాలేదు. యేసు దేవునిని పరిశుద్ధాత్మగా సూచిస్తున్నాడు అని వారు తప్పుగా భావించి ఉండవచ్చు. దీనిని మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము మరియు మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూస్తాము. అక్కడ యేసు అద్భుత కార్యములు చేయు ఆయన శక్తిని గూర్చి వివరించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూయులు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు అని పరిసయులు ఆయన మీద నేరము మోపారు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నాను అని 28వ వచనములో యేసు జవాబిచ్చాడు. యేసు యొక్క విస్తృత బోధనల సందర్భములో ఆయన ఆత్మను తండ్రి నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సూచిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఆయన మాటలలోని ప్రాముఖ్యతను పరిసయులు గ్రహించారు అనే ఏ సూచన కూడా లేదు. ఆయన తన అనుచరులతో చేసిన వ్యక్తిగత చర్చలలో యేసు మరింత సూటిగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకమైన పురుషమూర్తిమత్వమును గూర్చి ఆయన బోధనలు యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయములలో కనిపిస్తాయి. ఈ అధ్యాయములు యేసు యొక్క వీడ్కోలు ఉపదేశములో భాగముగా ఉన్నాయి. 11 మంది నమ్మకమైన అపోస్తులులకు ఆయన చెప్పిన చివరి మాటలు ఇవి, మరియు ఆయన మరణమునకు వారిని సిద్ధము చేయడానికి ఉద్దేశించబడినవి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలలో యేసు ఇలా చెప్పాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిగిలిన ప్రపంచముతో పాటుగా అవిశ్వాసులైన యూదులకు పరిశుద్ధాత్మ తండ్రిగాక ప్రత్యేకమైన ఒక పురుషమూర్తి అని తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన పురుషమూర్తి అని అపోస్తులులు యేసు నుండి అప్పటికే నేర్చుకున్నారు, మరియు వేడుకోలు ఉపదేశము ద్వారా ఆత్మ యొక్క ప్రత్యేకమైన పురుషమూర్తిమత్వం మీద దృష్టి పెట్టుటను యేసు కొనసాగించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఆయన ఇలా చెప్పాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనములో ఆయన ఇలా సెలవిచ్చాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి బయలుదేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనములో ఆయన ఇలా కొనసాగించాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మరియు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో యేసు ఇలా చెప్పాడు, ఆయన తనంతటా తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన వీడ్కోలు ఉపదేశమంతటా పరిశుద్ధాత్ముడు తనకు మరియు తండ్రికి వేరుగా ఉన్న ఒక ప్రత్యేకమైన పురుషమూర్తి అని యేసు పదే పదే బోధించాడు. పరిశుద్ధాత్ముని తండ్రి మరియు కుమారుడు పంపిస్తారు. తండ్రి మాట్లాడమని చెప్పిన దానినే ఆత్మ పలుకుతాడు, మరియు దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క ఉనికిగా ఆయన కుమారుని స్థానమును భర్తీ చేస్తాడు. కాబట్టి ఆత్మ తండ్రి కాదు, లేదా కుమారుడు కూడా కాదు, ఆయన వ్యక్తిగతమైన ప్రత్యేకమైన పురుషమూర్తిగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అను మాటను మనలో చాలామంది వినినప్పుడు మనము గాలిని గూర్చి ఆలోచించు శోధనలో పడతాము, మరియు కొన్నిసార్లు అది అనే ప్రలోభానికి గురవుతాము. కాని యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయములను మీరు చూచినప్పుడు పరిశుద్ధాత్మ పురుషమూర్తిని గూర్చి ఒక ప్రత్యేకతను మనము కనుగొంటాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను ఆయన అని పిలిచాడు. అంటే అది అని కాదుగాని స్వకీయమైనది, పురుషమూర్తి అని అర్థం. అయితే ఆయన కేవలము ఒక పురుషమూర్తి మాత్రమే కాదుగాని ఆయన మూలము అనగా ఆయన పరలోకము నుండి వచ్చాడనే వాస్తవము ఆయన వాస్తవముగా దైవ స్వభావం గలవాడు అనడానికి స్పష్టముగా ఒక సంకేతముగా ఉంది. మరియు యేసు ఉపయోగించే మరొక పదము కూడా ఉంది, అదేదనగా వేరొక ఆదరణకర్త, ఆయనకు భిన్నముగా ఉన్నవాడు కాని ఆయన చేసిన దానిని కొనసాగిస్తాడు. మరియు ఆయనను సత్యస్వరూపియగు ఆత్మ అని కూడా పిలుస్తారు. కేవలము యేసుక్రీస్తు మాత్రమే కలిగిన గుణములు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆయన మనకు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన పురుషమూర్తి అయి ఉన్నాడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగానే అదే సారము కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు సత్యముగా ఉన్నట్లే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మగా కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో గొప్ప ఆజ్ఞలో యేసు ఈ విధముగా మాట్లాడినప్పుడు ఆత్మ యొక్క ప్రత్యేకమైన పురుషమూర్తిమత్వం మీద దృష్టి పెట్టాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియుడి. ఆంగ్లము మరియు గ్రీకులో నామము అని అనువదించబడిన పదము ఇక్కడ ఏకవచనముగా ఉపయోగించబడింది మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు సమానులుగా సూచించబడ్డారు. గొప్ప ఆజ్ఞలోని ఈ భాగము సాధారణముగా త్రిత్వసూత్రముగా పిలవబడుతుంది, ఎందుకంటే త్రిత్వములోని ముగ్గురు పురుషమూర్తులు దేవత్వములో సమాన సభ్యత్వము కలిగి ఉన్నారు అని చూపు రీతిగా ఇది చేస్తుంది. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ఒకే నామమును పంచుకున్నారు అని యేసు చెప్పినప్పుడు వారందరూ దేవుని అధికారమును పంచుకుంటున్నారు అని సూచిస్తున్నాడు. అంటే వారు దేవునిగా ఉన్నారు. దేవుని యొక్క ముగ్గురు పురుషమూర్తులు శిష్యులుగా చేయబడిన రాజ్యములను పాలిస్తారు అని కూడా ఆయన సూచించాడు. క్రొత్త నిబంధనలో యేసు బోధనలను చూశాము గనుక ఇప్పుడు అపోస్తులులు పరిశుద్ధాత్మను గురించి ఏమి చెప్పారో చూద్దాము. మొదటిగా పరిశుద్ధాత్మను గురించి పాత నిబంధన మరియు యేసు చెప్పిన బోధనలన్నిటినీ అపోస్తులు నమ్మారు అని మనం ఉద్ఘాటించాలి. ఆయన పరిపూర్ణ దైవత్వము గలవాడని వారు అర్థము చేసుకున్నారు మరియు తండ్రి మరియు కుమారునికి భిన్నముగా ప్రత్యేకమైన పురుషమూర్తి అని నమ్మారు. ఒక ఉదాహరణగా అపోస్తుల కార్యములు 5:3-4 పేతురు మాటలను వినండి. అననీయ మరియు అతని భార్య అయిన సపీరా ఆదిమ సంగమునకు ఇవ్వవలసిన ఆర్థిక బహుమానము విషయంలో అబద్ధము చెప్పినప్పుడు పేతురు వారితో ఇట్లనెను, అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. పరిశుద్ధాత్మతో అబద్ధమాడుట దేవునితో అబద్ధమాడుటయే అని చెప్పి పరిశుద్ధాత్ముడు దేవుడే అని పేతురు నిరూపించాడు. అంతేకాకుండా అననీయ పరిశుద్ధాత్మతో అబద్ధమాడగలిగాడు అను వాస్తవము పరిశుద్ధాత్ముడు ఒక పురుషమూర్తిగా ఉన్నాడు అని నిరూపిస్తుంది. 2 కొరింథీ పత్రిక 13:14 పౌలు తన పత్రికను ఈ విధముగా ముగించినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వము మరియు ప్రత్యేకమైన పురుషమూర్తిమత్వమును అతడు ధృవీకరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. పౌలు ముగ్గురు త్రిమూర్తులను గూర్చి సమాన ప్రతిపాదికన ప్రస్తావించుట ద్వారా దేవునిని గూర్చిన త్రిత్వ అవగాహనను వ్యక్తపరిచాడు. గౌరవమును మరియు గుణములను ఆయన వారికి ఆపాదించాడు. అదేవిధముగా 1 పేతురు 1:2 పేతురు విశ్వాసులను గూర్చి ఇలా వివరించాడు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారు. ఈ త్రిత్వపు సూత్రములు గొప్ప ఆజ్ఞలో యేసు ఉపయోగించిన విధానమును పోలి ఉంటాయి. తండ్రి, ఆత్మ మరియు కుమారుడైన యేసుక్రీస్తు సమానముగా దేవుడుగా ఉన్నారు. ఒకే అధికారమును మరియు మహిమను పంచుకున్నారు మరియు వారు భిన్నమైన పురుషమూర్తులుగా ఉన్నారు అని అవి సాక్ష్యమిస్తాయి. ఆత్మ యొక్క పరిపూర్ణమైన దైవత్వమును మరియు పురుషమూర్తిమత్వమును అనేక విధాలలో అపోస్తులు కూడా ధృవీకరించారు. వారు ఆలోచన మరియు భావోద్వేగము వంటి వ్యక్తిగత గుణములను ఆయనకు ఆపాదించారు. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 15:28 పాత నిబంధన ధర్మశాస్త్రము అన్యజనులకు ఎలా వర్తించబడినదో పరిశుద్ధాత్ముడు నిర్ణయించాడు. రోమేలకు వ్రాసిన పత్రిక 5:5 ఆయన ప్రేమను గూర్చి మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఆయన దుఃఖమును గూర్చి మాట్లాడుతుంది. రోమాపత్రిక 8:26-27 సంగము కొరకు విజ్ఞాపన చేయుట, 1 కొరింథీ పత్రిక 12:11 తన చిత్తము చొప్పున వరములను పంచి ఇవ్వడము వంటి ఉద్దేశపూర్వకమైన చర్యలను ఆయన చేయుటను గూర్చి అపోస్తులు కూడా మాట్లాడారు. వారు ఆయనకు చెప్పలేని దైవిక గుణములను ఆపాదించారు. దేవుడు మాత్రమే కలిగి ఉండు గుణములు ఇవి. ఉదాహరణకు ఎఫెసీ పత్రిక 1:17 పౌలు ఆయన యొక్క సర్వజ్ఞానమును వివరించాడు. 1 కొరింథీ పత్రిక 2:10-11 దేవుని సంగతులు అన్నీయు ఆత్మకు తెలుసు అని అతడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 9:14 పరిశుద్ధాత్మను నిత్యుడగు ఆత్మ అని పిలుస్తుంది. ఆయన సృష్టికి ముందుగా ఉన్నాడు మరియు ఆయన యొక్క కొనసాగు ఉనికి శాశ్వతమైన మరియు విచ్ఛిన్నము కానిది అని సూచిస్తుంది. అయితే త్రిత్వములో ఒక సభ్యునిగా అపోస్తులు పరిశుద్ధాత్మునికి సాక్ష్యమిచ్చు ఒక సాధారణ మార్గము ఏమనగా ప్రేరణ మరియు పాత నిబంధన లేఖనం యొక్క గ్రంథకర్తృత్వమును ఆయనకు ఆపాదించుట. అపోస్తుల కార్యములు 1:16 పేతురు ఇలా సూచించాడు, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము. అపోస్తుల కార్యములు 28:25 పౌలు ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట సరియే. మరియు రెండవ పేతురు పత్రిక 1:20-21 లేఖనమునకు అధికారమిచ్చుటలో ఆత్మ యొక్క పనిని గూర్చి లేఖనము యొక్క పరిపూర్ణ సంగ్రహమును పేతురు ఇలా అందించాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. లేఖనము ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మని యొక్క పురుషమూర్తిమత్వము మరియు దైవత్వము మనోహరమైనది అని నా ఆలోచన. ఇక్కడ మనము దేవుని వాక్యమును గురించి మాట్లాడుచున్నాము. అయినను ఆత్మ ద్వారా దేవుని వాక్యము మనకు ఇవ్వబడింది. పదే పదే దేవుని వాక్యము లేదా ఆత్మ చెప్పుచున్నది లేదా దావీదు చెప్పాడు లేదా మోషే చెప్పాడు అని మనం వింటాము. మరియు ఇవన్నీ ఒకదానికొకటి సమలేఖనం చేయబడ్డాయి. ఇది ఆత్మ యొక్క ప్రాథమిక విధులలో ఒకటిగా ఉంది. దేవుని వాక్యము ఆత్మవాక్యముగా ఉంది మరియు ఆత్మవాక్యము దేవుని వాక్యముగా ఉంది. దీనికి మించి యేసు వాగ్దానము చేసినట్లుగా ఆత్మ సంగము మీద కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పరిపూర్ణ దైవత్వము మరియు పురుషమూర్తిమత్వమును గూర్చిన అపోస్తులుల యొక్క అవగాహన ధృవీకరించబడింది. యేసు పరలోకమునకు ఆరోహణమైన తరువాత మొదటి పెంతుకోస్తను దినమున సంగమంతయు ఒక అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ అనువరమును పొందుకున్నారు అని అపోస్తుల కార్యములు 2 నివేదిస్తుంది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు వారి మీద వ్రాలెను మరియు వారు అన్యభాషలలో సువార్తను మాట్లాడారు. ఇది మొదలుకొని అపోస్తులు సృష్టి అంతటి మీద దేవుని అధికారమును వెల్లడిపరిచే బహుమతిని పొందారు. వారు రోగులను స్వస్థపరచుటకు, మరణించిన వారిని లేపడానికి శక్తిని పొంది పరిశుద్ధాత్మని యొక్క దైవశక్తికి మరియు అనుగ్రహమునకు సాక్ష్యముగా ఇతర అనేకమైన అద్భుత కార్యములను చేశారు. అపోస్తులు పరిశుద్ధాత్ముని త్రిత్వములో ఒక భిన్నమైన పురుషమూర్తిగా చూశారని స్పష్టమవుతుంది. ఈ సత్యము పాత నిబంధనలో సూచించబడింది అని వారు గుర్తించారు. యేసు దానిని వెల్లడి చేశాడు అని కూడా వారు అర్థము చేసుకున్నారు. అయితే వారు చరిత్రను దేవుని యొక్క రక్షించు పనిలో ఒక నూతన దశలోనికి నడిపించుచున్నప్పుడు ఆత్మ యొక్క శక్తివంతమైన ఉనికిని అనుభవించారు. పరిశుద్ధాత్ముడు వారి మీద శక్తితో కుమ్మరించబడ్డాడు. కాబట్టి వారు అద్భుత కార్యములు చేశారు. దేవుని నుండి దర్శనములను పొందారు. క్రొత్త నిబంధన లేఖనములను వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. ఇప్పటి వరకు త్రిత్వములో పరిశుద్ధాత్ముడు అను మన పాఠములో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మీద దృష్టి పెట్టుట ద్వారా న్యూమటాలజీ యొక్క చారిత్రక అభివృద్ధిని మనం పరిశీలించాము. ఇప్పుడు మనము మన యొక్క చివరి ప్రధాన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. సంఘచరిత్రలో క్రమబద్ధ న్యూమటాలజీ యొక్క పురోభివృద్ధి. మొదటి కొన్ని శతాబ్దములలో పరిశుద్ధాత్ముని గూర్చిన లేఖన బోధలను సంగ్రహించడానికి మరియు వివరించడానికి ఆది సంఘము పనిచేసింది. దేవుడు ఒక్కడే మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ఆ ఒకే దేవునిలో ముగ్గురు పురుషమూర్తులు అని లేఖనము ఎల్లప్పుడూ బోధించింది. అయితే ఇది ఒక స్పష్టమైన సంక్లిష్టత కలిగిన మర్మ ఆలోచనగా ఉంది. కాబట్టి దీనిని ఎలా వివరించాలి మరియు దీనిని ఎలా నిర్వచించాలి అనే విషయము మీద క్రైస్తవులు చాలాసార్లు విభేదించారు. ఆదిమ సంఘచరిత్రలో న్యూమటాలజీ యొక్క అభివృద్ధిని గురించి 4 మెట్లను మనము చూద్దాము. మొదటిగా అపోస్తులుల విశ్వాస ప్రమాణములో పరిశుద్ధాత్ముని యొక్క ధృవీకరణను మనము పరిశీలిద్దాము. రెండవదిగా క్రమబద్ధమైన త్రిత్వ సిద్ధాంతమును మనము పరిశీలిద్దాము. మూడవదిగా నైసీన్ విశ్వాస ప్రమాణములో ఈ సిద్ధాంతము ఎలా ప్రతిబింబించబడిందో పరిశీలిద్దాము. మరియు నాలుగవదిగా త్రిత్వం యొక్క సత్తాశాస్త్రము మరియు మితవ్యయ సంవిధానమునకు మధ్య వ్యత్యాసమును మనము ప్రస్తావిద్దాము. అపోస్తులుల యొక్క విశ్వాస ప్రమాణముతో ఆరంభిద్దాము. సుమారు క్రీస్తుశకం 200 స్థానిక బాప్తిస్మ విశ్వాస ప్రమాణముల ద్వారా అపోస్తులుల విశ్వాస ప్రమాణము అనేది వెలువడింది. ఇవి విశ్వాసులు నూతనముగా బాప్తిస్మం పొందినప్పుడు వారు ధృవీకరించవలసిన విశ్వాస ప్రమాణములు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అతడు లేదా ఆమె 3 ధృవీకరణలను చేయవలసి ఉండేది. ఒకటి తండ్రికి సంబంధించి, ఒకటి కుమారునికి సంబంధించి మరియు ఒకటి పరిశుద్ధాత్మునికి సంబంధించినదిగా ఉంది. అపోస్తుల విశ్వాస ప్రమాణము ఈ ధృవీకరణల నుండి నిర్మించబడింది. ఇది ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్ముని తండ్రి మరియు కుమారునితో సమానముగా ఉంచుతుంది. ఇది ఎందుకు ఇలా చేస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు సృజించబడని దైవత్వములో 3వ భిన్నమైన పురుషమూర్తిగా ఉన్నాడు, తండ్రి మరియు కుమారునితో సమానముగా ఉన్నాడు అని ఆదిమ సంఘం యొక్క నమ్మకమును ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా అపోస్తలుల విశ్వాస ప్రమాణం యొక్క నిర్మాణములో త్రిత్వములోని ప్రతి పురుషమూర్తి యొక్క వివిధ పనులు ఆయన పేరు క్రింద నమోదు చేయబడినవి. కాబట్టి తండ్రి పరలోకమును మరియు భూమిని సృజించిన సృష్టికర్తగా ఉన్నాడు. కుమారుని విషయంలో ఆయన గర్భములో ఉండుట, పుట్టుక, మరణము, సమాధి, పునరుత్థానము, ఆరోహణము మరియు రాకడను గుర్చి ప్రమాణము చెబుతుంది. పరిశుద్ధాత్ముడు సంఘము యొక్క బాధ్యతను మరియు రక్షణను విశ్వాసులకు అనువర్తించే బాధ్యతను కలిగిన వానిగా నమోదు చేయబడ్డాడు. అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణము పరిశుద్ధాత్ముని త్రిత్వములో ఒక పరిపూర్ణమైన సభ్యునిగా చూపిస్తుంది. అపోస్తలుల విశ్వాస ప్రమాణము యొక్క నిర్మాణము నిస్సందేహముగా త్రిత్వముగా ఉంది. మేము పరలోక భూలోక సృష్టికర్తయగు దేవుని నమ్ముచున్నాము. మేము ఆయన అద్వితీయ కుమారుడును, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడిన మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. మరియు మేము పరిశుద్ధాత్మను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నాము మొదలగునవి. కాబట్టి ఇక్కడ ఉన్న త్రిత్వ నిర్మాణము చాలా స్పష్టముగా ఉంది. మరియు ముగ్గురు పురుషమూర్తులు పోషించే ముఖ్య భూమికను గుర్చి కొన్ని విషయములను చెబుతుంది. తండ్రిని గుర్చి, పరలోక భూలోకముల సృష్టికర్త. కుమారుడు కన్యకయగు మరియ గర్భమున ధరించబడి పుట్టినవాడు, పెరిగి పాప పరిహారముగా సిలువలో మరణించాడు. మరియు పరిశుద్ధాత్మని యొక్క భూమిక వాస్తవానికి ఇప్పుడు సంఘములో పరిశుద్ధుల సహవాసములో పాపక్షమాపణ మరియు నేడు క్రీస్తు శరీరములో పనిచేయుటలో స్పష్టముగా కనిపిస్తుంది. అపోస్తలుల విశ్వాస ప్రమాణము ఆత్మ యొక్క పరిపూర్ణ దేవత్వము లేదా దైవత్వము రెంటినీ మరియు ఆయన యొక్క పరిపూర్ణ పురుషమూర్తిమత్వమును సూచించినప్పటికీ త్రిత్వ సిద్ధాంతమును గుర్చి అది స్పష్టమైన నిర్వచనమును అందించదు. దానిలో అన్నీ సరైన విషయాలే ఉన్నాయి, కానీ తుదకు సంగము హత్తుకునే పదజాలమును అది ఇవ్వలేదు. తత్ఫలితముగా ప్రజలు పరిశుద్ధాత్ముని తండ్రి మరియు కుమారునితో సమానముగాను మరియు భిన్నమైన మూడవ పురుషమూర్తిగాను అంగీకరించినప్పటికీ ప్రమాణం యొక్క భాషను ధృవీకరించారు అని వారు చెప్పారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణము సంఘ చరిత్రలో న్యూమటాలజీ యొక్క అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది అని ప్రస్తావించాము గనుక ఇప్పుడు క్రమబద్ధ త్రిత్వ సిద్ధాంతం యొక్క ఆరంభ దశలను చూద్దాము. త్రిత్వముగా దేవుని ఉనికి చాలా మర్మముగా ఉంది. ఇది మన అనుభవమునకు మించినది కాబట్టి దీనిని గూర్చి మాట్లాడుట సరికాదు, ఆలోచించుట కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆదిమ సంఘము దేవుని ఎడలా కలిగి ఉన్న నమ్మకములను గూర్చి మాట్లాడుట కొరకు, ఆయనను గూర్చి మాట్లాడుటకు స్థిరమైన మార్గములను కనుగొనడం ప్రయోజనకరముగా భావించింది. మరియు ఈ అంశమును గూర్చి ఆదిమ సంఘములో ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి ఆరంభ వేదాంతవేత్త అయిన తెర్తుళ్ళు. తెర్తుళ్ళు సుమారుగా క్రీస్తుశకం 155 నుండి 230 నివసించిన ఒక గొప్ప క్రైస్తవ రచయితగా ఉన్నాడు. దేవుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మగా ఉనికిలో ఉన్నాడు అను బైబిలు బోధనను సూచించు రీతిగా లాటిన్ పదమైన ట్రినిటాస్ను ఉపయోగించాడు మరియు ప్రసిద్ధి చేశాడు. ట్రినిటాస్ అను పదము మూడు లేదా త్రికము అని అనువదించబడుతుంది. కానీ దైవత్వమును గూర్చి సూచించేటప్పుడు మాత్రం మనము దానిని త్రిత్వము అని అనువదిస్తాము. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మని యొక్క విభిన్న పురుషమూర్తులను సూచించడానికి తెర్తుళ్ళు లాటిన్ పదమైన పర్సునాను ఉపయోగించాడు. దీనిని మనం వ్యక్తి లేక పురుషమూర్తి అని అనువదిస్తాము. మరియు అతడు లాటిన్ పదమైన సబ్స్టాన్షియాని కూడా ఉపయోగించాడు, అనగా పదార్థము లేదా సారము అని అర్థం. ఇది తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు పంచుకొను దేవుని సారమును సూచిస్తుంది. అందువలనే సాంప్రదాయ సిద్ధాంతమైన త్రిత్వము ఇలా చెబుతుంది, దేవుడు ముగ్గురు పురుషమూర్తులుగా ఒకే సారము కలిగి ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే సంఘము త్రిత్వమును గూర్చిన ఈ అవగాహనను సునాయాసంగా పొందుకోలేదు. మరియు ఈ నిర్వచనమునకు నడిపించిన సంభాషణలలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వివాదమునకు కేంద్రముగా ఉన్నాడు. 4వ శతాబ్దపు వేదాంతవేత్త అయిన సెబాస్ట్కు చెందిన యుస్టాతియస్ వంటి కొందరు పరిశుద్ధాత్ముడు స్వయం ప్రతిపత్తి గల దేవుడు కాదు లేదా సృష్టించబడిన జీవి కూడా కాదు అని తప్పుగా విశ్వసించారు. మరియు సంఘం యొక్క విశ్వాస ప్రమాణములు కూడా క్రైస్తవులందరూ ధృవీకరించాలని భావించిన అనేక వివరములను అందించలేదు. ఉదాహరణకు అపోస్తలుల విశ్వాస ప్రమాణము ఇలా చెప్పింది, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు మొదటి నైసియా మహాసభ క్రీస్తుశకం 325 వ్రాసిన నైసియా విశ్వాస ప్రమాణము మేము పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము అని చెబుతుంది. ఈ స్పష్టత లేని కారణమును బట్టి త్రిత్వ సిద్ధాంతపు వివరణల మీద అనేక వాదనలు జరిగాయి. వాస్తవంగా చెప్పాలంటే రోమా చక్రవర్తి అయిన కాన్స్టెంటైన్ 2 పరిపాలన కాలములో మరియు ఆయన మరణము తరువాత కొంతకాలము వరకు సంఘంలో అనేక మంది త్రిత్వ సిద్ధాంతమును తిరస్కరించారు. క్రీస్తుశకం 351లో సిర్మియం 2వ మహాసభ మరియు క్రీస్తుశకం 357లో సిర్మియం 3వ మహాసభ ఏరియన్ హెరసీగా పిలువబడిన దానిని ధృవీకరించాయి. ఈ బోధన దైవత్వములో కుమారునికి ఉన్న పరిపూర్ణ సభ్యత్వమును మరియు కుమారుడు కూడా తండ్రికి ఉన్న అదే సారమును లేదా పదార్థమును కలిగి ఉన్నాడు అన్న మాటలను తిరస్కరించింది. చరిత్రలో ఈ సమయంలో ఆరంభములో బైబిల్ అనుసారమైనదిగా భావించిన త్రిత్వ సిద్ధాంతమును సంఘంలోని అనేక మంది తిరస్కరించారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణము మొదలుకొని ఆరంభ క్రమబద్ధ త్రిత్వ సిద్ధాంతము యొక్క నిర్మాణము వరకు సంఘ చరిత్రలో న్యూమటాలజీ యొక్క అభివృద్ధిని మనము చూశాము. ఇప్పుడు నైసియా విశ్వాస ప్రమాణమును పరిశీలిద్దాము. మనము చెప్పినట్లుగా క్రీస్తుశకం 325లో వ్రాయబడిన ఆరంభ నైసియా విశ్వాస ప్రమాణము పరిశుద్ధాత్మను గూర్చి చాలా తక్కువగా చెబుతుంది. కానీ తలెత్తిన వివాదముల వెలుగులో త్రిత్వమును గూర్చిన ప్రశ్నలను చర్చించడానికి మరియు పరిష్కరించడానికి మరొక మహాసభ క్రీస్తు పూర్వము 381లో కాన్స్టెంటినోపల్ మహాసభ సమావేశమైంది. ఈ సభ ఏరియన్ వాదమును తిరస్కరించి త్రిత్వమును గూర్చిన నైసియా అవగాహనను సమర్థించింది. వారు నైసియా విశ్వాస ప్రమాణమును సవరించి దానిని విస్తృతపరిచారు గనుక ముగ్గురు పురుషమూర్తులుగా దేవుని యొక్క నిత్య ఉనికిని మరియు ఒకే సారములో సృజింపబడని వారిగా ఉన్న వ్యక్తులను తిరస్కరించిన ఏరియన్లు మరియు ఇతరులు దీనిని ధృవీకరించలేదు. పరిశుద్ధాత్మను గూర్చి నైసియా మహాసభ ఇలా చెప్పింది: మేము పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండియు కుమారుని నుండియు బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునై ఉన్నాడు. విశ్వాస ప్రమాణం యొక్క ఈ వెర్షన్ను ఆరంభ నైసియా విశ్వాస ప్రమాణము నుండి వేరుగా చూపించుటకు కొన్నిసార్లు నైసియా కాన్స్టెంటినోపోలియన్ క్రీడ్ అని కూడా పిలుస్తారు. పరిశుద్ధాత్ముని గూర్చిన ఈ విస్తృత ఉద్ఘాటన సుమారు క్రీస్తుశకం 330 నుండి 379 వరకు నివసించిన కైసరియాకు చెందినవాడైన బసిల్ యొక్క పని ద్వారా కనీసం కొంత మట్టుకైనా ప్రేరేపించబడింది. డే స్పిరిటు శాంక్టు లేదా ఆన్ ది హోలీ స్పిరిట్ అను బసిల్ పుస్తకము పరిశుద్ధాత్ముని యొక్క సంపూర్ణ దైవత్వమును అంగీకరించుటకు నిరాకరించిన యుస్టాతియస్ వంటి వారి నమ్మకములను తిరస్కరించుటలో బాగా ప్రభావము చూపింది. పరిశుద్ధాత్ముడు దేవుడు గనుక ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు అని బసిల్ స్పష్టము చేశాడు. సంఘ ఆరాధన క్రమంలో విశ్వాస ప్రమాణము ఒక భాగమై ఉన్నందున నైసియా విశ్వాస ప్రమాణములోని పరిశుద్ధాత్మను గూర్చిన విస్తృత సూచనలు ఆరాధనలో భాగముగా ఉన్నాయి. అయితే తమ యొక్క మిగిలిన ప్రార్థనా క్రమములో పరిశుద్ధాత్మ ఆరాధన మీద దృష్టి పెట్టినట్లు సంఘమును నడిపించడానికి అవి సహాయపడ్డాయి. 4వ శతాబ్దములో పరిశుద్ధాత్మ ఆరాధనను గూర్చి ఆసక్తికరమైన వివాదం జరిగింది. ఆన్ ది హోలీ స్పిరిట్ అను అతని పుస్తకములో అతని సంఘములో ఉపయోగించిన 2 లిటర్జీలు ఉన్నాయని కైసరియా వాడైన బసిల్ చెప్పాడు. మొదటి లిటర్జీలో కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని స్తుతించుటను గూర్చి ఉంది. 2వ లిటర్జీలో కుమారుడు మరియు పరిశుద్ధాత్మునితో పాటుగా తండ్రికి స్తుతి చెల్లించుటను గూర్చి ఉంది. ఏరియన్ ధోరణిలో ఉన్న కొందరు ఈ లిటర్జీకి అభ్యంతరం వ్యక్తం చేశారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దైవము అని వారు నమ్మలేదు. అయితే లేఖనము బోధించుచున్నట్లుగా పరిశుద్ధాత్ముడు దైవము అని నమ్మడానికి మనకు మంచి కారణము ఉంటే ఆరాధనలో ఆయనను మనము ఆరాధించడం, ఆయనకు మహిమ చెల్లించడం మరియు ఆయన స్వభావమును ప్రశంసించడం సరైన పనే అవుతుంది. ఇప్పటి వరకు అపోస్తులుల విశ్వాస ప్రమాణము, క్రమబద్ధ త్రిత్వ సిద్ధాంతము మరియు నైసియా విశ్వాస ప్రమాణము దృష్ట్యా ఆది సంఘ చరిత్రలో న్యూమటాలజీ యొక్క అభివృద్ధిని మనము చూశాము. ఇప్పుడు త్రిత్వం యొక్క సత్తాశాస్త్రము మరియు మితవ్యయ సంవిధానమునకు మధ్య వ్యత్యాసమును చర్చిద్దాము. సంఘ చరిత్ర కొనసాగుచుండగా వేదాంతవేత్తలు త్రిత్వమును 2 వేర్వేరు దృక్పథముల నుండి అర్థము చేసుకున్నారు. సత్తాశాస్త్ర త్రిత్వము మరియు మితవ్యయ సంవిధాన త్రిత్వము రెండింటిని గూర్చి వారు మాట్లాడారు. సత్తాశాస్త్రము అను పదము ప్రసన్నతను మరియు ఉనికిని సూచిస్తుంది. కాబట్టి సత్తాశాస్త్ర త్రిత్వము అను వేదాంత పదము త్రిత్వములో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని గూర్చి మాట్లాడుతుంది. ఈ దృష్టికోణములో శక్తి మరియు మహిమ విషయములో పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారునితో సమానుడై ఉన్నాడు మరియు దేవుని యొక్క దైవగుణములన్నిటినీ వారితో పంచుకున్నాడు. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం ప్రశ్న మరియు జవాబు 4 చెప్పినట్లుగా ఈ ముగ్గురు పురుషమూర్తులు తమ ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయములో, మంచితనములో మరియు సత్యములో అనంతముగా, నిత్యముగా మరియు మారనివారిగా ఉన్నారు. నైసియా విశ్వాస ప్రమాణం యొక్క నైసినో కాన్స్టెంటినోపోలిటన్ వెర్షన్ ఇలా చెప్పడం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మేము పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. ఆయన ప్రభువును, జీవమునిచ్చువాడును, తండ్రి నుండి బయలుదేరువాడునై ఉన్నాడు. పాశ్చాత్య సంఘము ఈ విశ్వాస ప్రమాణం యొక్క లాటిన్ వర్షన్లో ఫిలియోక్ అను పదమును చివరన చేర్చింది. మరియు కుమారుడు అని దీని అర్థం. కాబట్టి పాశ్చాత్యములోని అనేక సంఘాలు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి నుండియు కుమారుని నుండియు బయలుదేరాడు అను వెర్షన్ను ఉపయోగిస్తున్నాయి. కొందరు వేదాంతవేత్తలు పరిశుద్ధాత్ముని జీవ ప్రక్రియను సత్తాశాస్త్రముగా అర్థము చేసుకున్నారు. అనగా ఆత్మ యొక్క పురుషమూర్తిమత్వము తండ్రి నుండి లేదా తండ్రి నుండియు మరియు కుమారుని నుండియు శాశ్వతముగా జీవవాయువు పొందెను అని వారు నమ్మారు. అయితే ఇతరులు ఆత్మ యొక్క జీవ ప్రక్రియను మితవ్యయ సంవిధానతృత్వం యొక్క కార్యముగా అర్థము చేసుకున్నారు. మితవ్యయ సంవిధానతృత్వము అను వేదాంత పదము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ఒకరితోనొకరు ప్రత్యేకముగా సృష్టికి సంబంధించి ఎలా సంకర్షించుకుంటారో సూచిస్తుంది. ఈ దృక్పథములో ప్రతి ఒక్కరికి వేర్వేరు పాత్రలు, వేర్వేరు బాధ్యతలు మరియు వేర్వేరు అధికారములు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారునికి సేవ చేస్తాడు అని అనేక లేఖనములు సెలవిస్తాయి. ఉదాహరణకు, ఆయన తండ్రి మరియు కుమారుని చేత పంపబడ్డాడు లేదా అనుగ్రహింపబడ్డాడు. ఈ విషయాన్ని లూకా సువార్త 11:13, యోహాను సువార్త 14:26 మరియు యోహాను సువార్త 15:26, అపోస్తలుల కార్యములు 2:33 వంటి వాక్య భాగములలో లేఖనము మనకు విశదపరుస్తుంది. ఆయన వచ్చినప్పుడు తండ్రి మరియు కుమారుడు ఏ పనిని బట్టి ఆయనను పంపించారో ఆ పనిని చేయుట ద్వారా పరిశుద్ధాత్ముడు వారికి విధేయత చూపుతాడు. ఈ వివరమును యోహాను సువార్త 16:13, రోమాపత్రిక 8:11 మరియు మొదటి పేతురుపత్రిక 1:2 వంటి వాక్య భాగములలో మనము నేర్చుకుంటాము. ఇటువంటి వాక్యభాగముల వలన అనేక మంది వేదాంతవేత్తలు మితవ్యయ సంవిధానతృత్వములో తండ్రి మరియు కుమారునికి పరిశుద్ధాత్ముని కంటే ఎక్కువ అధికారము ఉంది అని చెబుతారు. అయినను ఆత్మ పరిపూర్ణమైన దేవుడు అని మరియు వారికి అవసరము కాబట్టి మరియు వారు సమ్మతిస్తారు కాబట్టి ఈ అధికార నిర్మాణము ఉనికిలో ఉంది అని ఉద్ఘాటించుట ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ విషయంలోనూ తండ్రి మరియు కుమారుడు కంటే తక్కువ కాదు. సత్తాశాస్త్రతృత్వము మరియు మితవ్యయ సంవిధానతృత్వముకు మధ్య వ్యత్యాసమును గుర్తించుట ముఖ్యమైన విషయమై ఉన్నది. ఇది వేదాంతవేత్తలు చేసిన చాలా ఉపయోగకరమైన వ్యత్యాసమై ఉన్నది మరియు త్రిత్వ సిద్ధాంతమును మనము అధ్యయనము చేసేటప్పుడు సందేహములను నివారించడానికి ఇది సహాయపడుతుంది. సత్తాశాస్త్రతృత్వమును గురించి మనము మాట్లాడేటప్పుడు మనము దాని యొక్క స్వభావమును సూచిస్తున్నాము. త్రిత్వములోని ముగ్గురు పురుషమూర్తులు అనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు సారములోను, అధికారములోను మరియు మహిమలోను ఒకటిగానే ఉన్నారు అని మనము సూచిస్తున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయంలో ఎవరూ కూడా ఎక్కువ కాదు. తండ్రి దేవుడైయున్నాడు, కుమారుడు దేవుడైయున్నాడు మరియు పరిశుద్ధాత్ముడు దేవుడైయున్నాడు. దీనిని మనము ఇలా చెప్పవచ్చును. తండ్రి 100% దేవుడు, కుమారుడు 100% దేవుడు మరియు పరిశుద్ధాత్ముడు 100% దేవుడై ఉన్నాడు. అయితే వారి బాధ్యతల విషయానికొస్తే, వారి యొక్క వివిధ బాధ్యతలు లేదా పని విషయానికొస్తే, అప్పుడు మనము మితవ్యయ సంవిధానతృత్వము గురించి మాట్లాడతాము. అనగా మనము చెప్పినట్లుగా సారము, అధికారము మరియు మహిమ విషయములో ముగ్గురు సమానముగా ఉన్నప్పటికీ వారి బాధ్యతలు లేదా పని విషయానికొస్తే తండ్రి రక్షణలో బాధ్యత వహించేవానిగా ఉన్నాడు, రక్షించాలని ఉద్దేశించిన వ్యక్తిగా ఉన్నాడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. కుమారుడు మన కొరకు మరణించుట ద్వారా విమోచన కార్యము జరిగించిన వాడిగా ఉన్నాడు మరియు పరిశుద్ధాత్ముడు ఆ విమోచన కార్యమును మనకు అనువర్తింపజేయువానిగా ఉన్నాడు. మనము మితవ్యయ సంవిధానతృత్వమును గురించి మాట్లాడునప్పుడు కుమారుడు తండ్రికి లోబడతాడు మరియు పరిశుద్ధాత్ముడు కుమారుడు మరియు తండ్రికి లోబడతాడు అనే బిందువు కూడా ఉండడం మనం చూస్తాము. అయితే దీని అర్థం సత్తాశాస్త్ర దృక్పథములో కుమారుడు తండ్రికి తక్కువగా ఉన్నాడు అని కాదు, లేదా పరిశుద్ధాత్ముడు తక్కువగా ఉన్నాడు అని కాదు, గాని పరస్పర ఒప్పందము ద్వారా వారు తండ్రి అధికారముకు ఇష్టపూర్వకముగా విధేయత చూపుచున్నారు అని మనము చెప్పగలము. పరిశుద్ధాత్మని సిద్ధాంతము క్రమబద్ధతకు రావడానికి శతాబ్దములు పట్టింది. అయితే సంఘం ఎల్లప్పుడూ న్యూమటాలజీలోని ముఖ్య విషయాలను నమ్మలేదు అని కాదు దీని అర్థం. వాస్తవానికి సంఘము యుగములన్నిటిలోనూ లేఖనములను హత్తుకుంది మరియు పరిశుద్ధాత్ముడు పూర్తిగా దైవిక పురుషమూర్తి లేక దైవత్వములో సమాన సభ్యుడు అయ్యున్నాడు అని లేఖనము స్పష్టముగా బోధిస్తుంది. బదులుగా న్యూమటాలజీ యొక్క క్రమభద్రత అంచెలంచెలుగా జరిగింది మరియు సాధారణంగా అబద్ధ బోధనకు స్పందనగా జరిగింది. ఇతరులు తప్పుడు బోధలకు గురికాకుండా ఉండుటకు తాము మరిన్ని వివరాలను అందించవలసిన అవసరత ఉందని మరియు మరింత స్పష్టముగా చెప్పాల్సిన అవసరత ఉందని వేదాంతవేత్తలు గ్రహించారు. ఈ సూత్రీకరణలు పరీక్షలలో నిలిచాయి. శతాబ్దములుగా సంఘము యొక్క అన్ని శాఖలు త్రిత్వములో పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను గూర్చి అవే నమ్మకములను ధృవీకరించాయి. త్రిత్వములో పరిశుద్ధాత్ముడు అను ఈ పాఠములో ఆయన దైవత్వము మరియు పురుషమూర్తిమత్వము దృష్ట్యా దేవుని ఆత్మను గూర్చి పాత నిబంధన ఏమి మాట్లాడుతుందో మనము చూశాము. యేసు మరియు ఆయన అపోస్తులుల ఆధీనములో ఈ అవగాహన క్రొత్త నిబంధనలో ఎలా విస్తృతపరచబడిందో మనము చూశాము. అపోస్తులుల యొక్క విశ్వాస ప్రమాణము, త్రిత్వ సిద్ధాంతం యొక్క క్రమబద్ధత, నైసియా విశ్వాస ప్రమాణము, త్రిత్వ సత్తాశాస్త్రము మరియు మితవ్యయ సంవిధానమునకు మధ్య వ్యత్యాసమును పరిశీలించుట ద్వారా సంఘ చరిత్రలోని న్యూమటాలజీని అన్వేషించాము. త్రిత్వములో పరిశుద్ధాత్ముడు ఎవరు అని అర్థము చేసుకునుట మన జీవితములలో ఆయన కార్యమును గూర్చి అర్థము చేసుకునుటలో ప్రాముఖ్యమైన భాగముగా ఉంది. రానున్న పాఠములలో మనము చూడబోచున్నట్లుగా తండ్రి మరియు కుమారుని కంటే కూడా పరిశుద్ధాత్ముడు మనతో మరింత వ్యక్తిగతముగా పాలు పంచుకుంటాడు. ఆయన మనలో ఉంటాడు. ఆత్మీయ బలము కొరకు మనము పాపము చేసినప్పుడు దేవుని క్షమాపణను అనుభవించుటకు, పరిశుద్ధతలో ఎదుగుదల కొరకు, విశ్వాసములో కొనసాగుటకు, ఇతరులకు పరిచర్య చేయుటకు మనలను అనుమతించే వరముల కొరకు మరియు ఇతర ఆశీర్వాదముల కొరకు మనము ఆయన మీద ఆధారపడతాము. మనలో నివసించువాడు మన తండ్రి యొక్క పరిపూర్ణ దైవిక ఆత్మ అని, మన ప్రభువును రక్షకుడు అని తెలుసుకునుట మన జీవితములో ఆయన చేయు కార్యమునకు సహకరించడానికి, ఆయన పరిచర్యను అభినందించడానికి మనకు సహాయపడుతుంది.